ఒక మంచి ఆడ ఏనుగు వెనక తల మదించిన మొగ ఏనుగు పడినట్టుగా, ఆవు వెనక ఆబోతు పడ్డట్టుగా, ఇంతటి పరమేశ్వరుడు కూడా అన్నీ విడిచిపెట్టి, అబల సుందరి పారిపోకు పారిపోకు వెళ్ళిపోకు నన్ను అనుగ్రహించు అంటూ మోహిని వెంటబడ్డాడు. ఈ మోహిని ఆయనకి దొరికినట్టు దొరుకుతుంది, మాయమైపోతుంది, దొరికినట్టు దొరుకుతుంది, కౌగిట్లోకి వస్తుంది, అంతలో మాయమవుతుంది. అయినా శివుడు విడిచిపెట్టకుండా ఆ మోహిని కొండల్లోకి వెడితే కొండల్లోకి, గొట్టల్లోకి వెడితే గొట్టల్లోకి, ఆకాశానికి వెడితే ఆకాశానికి, పాతాళానికి వెడితే పాతాళానికి వెళ్ళాడు. గట్టిగా కౌగిలించుకున్నాడు. అంతలో ఆ మహానుభావుడికి కూడా రేతఃపాతమయ్యింది. అమ్మహాత్ము నిర్మల మోహ వీర్యంబు నేల మీద పడిన చోటెల్ల వెండియు పైడి అయ్యే. ఆ మహాత్ముని యొక్క వీర్యం నేల మీద పడిన చోటల్లా వెండి బంగారాలుగా మారిపోయాయి. అంతలోనే ఆయన అసలు విషయం గ్రహించి మళ్ళీ మోహినిని విడిచిపెట్టి, ఇక చాలే నీ లీలనన్నట్ట. చాలామంది అనుకున్నారు కాముణ్ణి గెలవచ్చు, కాము గెలవవచ్చు, కామారి కావచ్చు, త్రిపుర వైరి వశము మెలగి వర్తింపవచ్చు, ఆడువారి చూపు టంపర గెలువంగ వశము కాదు త్రిపుర వైరికైనా అని ఇక్కడ ఒక పద్యం ఉంది. సాక్షాత్తు మన్మధుణ్ణి జయించవచ్చు, కామాన్ని జయించవచ్చు, సమస్త లోకాలని జయించవచ్చు, కానీ అందగత్తె అలా చూసిందా ఎంత గొప్పవాడైనా బుట్టలో పడిపోతాడు. దాన్ని జయించడం త్రిపుర వైరి వల్ల కూడా కాదు అన్నారు. కానీ ఈశ్వరుడు లోకశ్రేయస్సు కోసం వెండి బంగారం అనే ధాతువులు ఇవ్వడం కోసమే కామము నటించాడు. ఆ స్త్రీ వెంటపడ్డాడు అంతే తప్ప నిజమునకు ఆయనలో ఏ విధమైన కామము ఉండదు. ఆయనే కేశవుడు, కేశవుడే శివుడు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని శాస్త్రములు చెబుతున్నాయి. ఆయన భ్రమాతీతుడు, భ్రమ కలిగినట్టు నటిస్తాడు. వాళ్ళు ఏం చేసినా అది లోకశ్రేయస్సే. ఈ విధముగా వెండి బంగారములనే విస్తారమైన ధాతువులు లోకానికిచ్చి ఆయన పార్వతీ సమేతంగా అదృశ్యమైపోయాడు. ఆ తరువాత బలిచక్రవర్తి యుద్ధరంగంలో సగం సగం ప్రాణంతో పడున్నాడు కదా, చావగా మిగిలిన రాక్షసులంతా శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళారు. గురుదేవ, మీరు లేకుండా మేము యుద్ధానికి వెళ్ళాం, ఆ యుద్ధంలో సర్వనాశనం అయిపోయాం, మా రాజుగారు బలిచక్రవర్తి కూడా కొస ప్రాణంతో ఉన్నాడు, ఇప్పటికే కాలనేమీ మొదలైన వాళ్ళు చచ్చిపోయారు, ఇప్పుడు నువ్వే మమ్మల్ని కాపాడాలనగా ఆయన పరుగు పరుగునొచ్చాడు. పూర్తిగా తలకాయ తెగిపోతే రక్షించలేట్ ఆయన, కానీ కాళ్ళు చేతులు తెగి కొస ప్రాణంతో ఉంటే మాత్రం వాళ్ళని రక్షించగలడు. అందుకని మృత సంజీవన విద్యతో ఈ కొస ప్రాణంతో ఉన్న వాళ్ళని, కాళ్ళు చేతులు తెగిన పడిన వాళ్ళని దగ్గరికి తీసి వాళ్ళ అవయవాలు అతికించి వాళ్ళకి ప్రాణం పోశాడు. బలిచక్రవర్తిని తన చేతితో నిమరగానే బలి మళ్ళీ జీవితుడయ్యాడు, పునర్జీవితుడయ్యాడు, సంజీవితుడయ్యాడు. ఆ తరువాత, నాయనా బలిచక్రవర్తి, నా మాట వింటే నిన్ను సమస్త లోకాధిపతిని చేస్తాను అని బలిచక్రవర్తిని వెంట పెట్టుకుని నర్మదా నదీ తీరంలో ఒక పరమ పవిత్రమైనటువంటి స్థానంలో విశ్వజిత్ అనే ఒక యాగం చేయించాడు. ఈ యాగం నర్మదా నదీ తీరంలో జరిగింది. ఓంకార క్షేత్రానికి వెళ్లే మార్గంలో ఉంటుందది. అక్కడే మాహిష్మతిపురం కూడా ఉంది. ఇప్పటికి కూడా మన కార్తవీర్యార్జునుడు పరిపాలించినటువంటి మాహిష్మతి నర్మదా నదీ తీరంలో ఉంది. మనం ప్రత్యక్ష దత్తాత్రేయుణ్ణి చూసిన తరువాత ఆయన అనుగ్రహం పొందితే అక్కడికి వెళ్ళి కార్తవీర్యార్జునుడి స్థలం చూడవచ్చును. ఏమి కష్టం కాదు. గురు కటాక్షం ఉంటే ఆనాటి స్థలములు మళ్ళీ మనం చూడగలుగుతాం. ఇప్పుడు అక్కడ ఆయన యజ్ఞం చేయించగానే ఆ విశ్వజిత్ యాగంలో నుంచి ఒక గొప్ప రథం పుట్టింది. ఆ రథం ఆకాశంలో ఎగురుతుంది, నేల మీద వెళ్ళగలదు, నీళ్లల్లో తిరగగలదు, అగ్నిలో తిరగగలదు, నాశనం కాదు. మంచి గుర్రములు, సూర్యుడి యొక్క రథమునకున్న గుర్రములు ఎటువంటివో అటువంటి గుర్రములు పుట్టాయి. రథం పుట్టింది, కోదండం పుట్టింది, అక్షయ తూణీరములు పుట్టాయి. అనగా ఈ వెనకాల అమ్ములు పూదని పెట్టుకుంటాం, బాణాలు పెట్టుకునే డబ్బా. ఈ డబ్బాలో నుంచి ఎన్ని బాణములు తీసినా మళ్ళీ నాలుగు బాణాలు ఉంటాయి. అందుకని వాటిని అక్షయ తూణీరములు అంటారు. ఈ దీంతో పాటు కవచం పుట్టింది, ఖడ్గం పుట్టింది, గద పుట్టింది, మంచి తెల్లని శంఖం స్వయముగా శుక్రాచార్యుడు ఇచ్చాడు. ఇవన్నీ పుచ్చుకుని తాతగారు ప్రహ్లాదుడి యొక్క ఆశీస్సులు పుచ్చుకున్నాడు. ఇప్పుడు శుక్రాచార్యుడు, నీకు సమస్త శక్తులు వచ్చాయి, ఇక నీకు తిరుగులేదు, నీ గురుకటాక్షం వల్ల నువ్వు లోకాలను జయించగలవు, నేను శుభముహూర్తం పెట్టాను, ఈ ముహూర్తంలో దేవలోకం మీదకి దండయాత్రకు వెళ్ళన్నాడు. ఈయన దండయాత్రకు బయలుదేరాడు. బయలుదేరి రాక్షస సైన్యాన్ని వెంట పెట్టుకుని స్వర్గం దగ్గరకు వచ్చి అమరావతి దగ్గరకు వచ్చి ఒక్కసారి శంఖం పూదాడు. ఈ శంఖం ఊదగానే ఇంద్రుడు వణికిపోయి గురువుగారు బృహస్పతిని పిలిచి, గురుదేవా, నిన్న కాక మొన్నే కదా నాతో యుద్ధం చేసి ఇంచుమించు తచ్చినవాడయ్యాడు బలిచక్రవర్తి, ఎంతలోనే ఇంత పరాక్రమం ఎలా వచ్చింది, స్వర్గం మీదకి దండయాత్రకు ఎలా వచ్చాడు, స్వర్గం దగ్గరకు వచ్చి ఏకంగా శంఖారావం చేస్తున్నాడు, ఈ శంఖారావానికి గుండెలు పగిలిపోతున్నాయి నాకు, ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటారు, నా కర్తవ్యం ఏమిటి, యుద్ధం చెయ్యనా వద్దా అనగానే బృహస్పతి ప్రస్తుతం యుద్ధం చెయ్యొద్దు, శుక్రాచార్యులు భృగువంశస్థులైన భార్గవులను పురోహితులను చేసి వాణ్ణి యజ్ఞదీక్షితుణ్ణి చేసి అమోఘ శక్తివంతుణ్ణి చేశాడు. ఇప్పుడు ఆ యజ్ఞం వల్ల, గురువుల కటాక్షం వల్ల వాడు అజేయుడయ్యాడు, అజితుడు అతడు, అతన్ని ఎవరూ జయించలేరు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళావా, తుక్కు కింద ఓడిపోతావు, అతడు నిన్ను బంధించి చెరసాల్లో పెడతాడు. యుద్ధం ఎప్పుడు చేయాలి, మనం చావడానికైనా సిద్ధపడి యుద్ధం చేయాలి, లేదా అవతల వాడిని చంపడానికైనా సిద్ధపడాలి. నువ్వు చావు, మీకు అమృతం తాగడం వల్ల మరణం లేదు, అలాగని అతడు యుద్ధంలో విజయం తప్ప అపజయం పొందడు. ఇప్పుడు మీరు తలపడితే నీవు అతడి చేతిలో ఓడిపోతావు, అతడు నిన్ను చంపలేడు కనుక బంధించి చెరసాల పాలు చేస్తాడు. అది మహారాజు గారికి శ్రేయస్సు కాదు, కీర్తి కాదు, అది గర్వము కాదు, కాబట్టి నా మాట విని పారిపోండి అన్నాడు గురువుగారు. గురువుగారు అలా అనగానే దేవతలంతా స్వర్గం విడిచి తలోచోటికి పారిపోయారు, కాందిశీకులైపోయారు, తల దాచుకోవడానికి తలోదిక్కుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు బలిచక్రవర్తి ఎదిరించే వాళ్ళు లేరు కదా, స్వర్గానికి వచ్చి చూస్తే స్వర్గం అంతా ఖాళీ అయిపోయిందిట, ఒక్క అప్సరసలు, కామధేనువు, ఐరావతం, ఉచ్చైశ్రం, ఈ వస్తువులన్నీ అక్కడే ఉన్నాయి, వాటన్నిటినీ సేకరించాడు. స్వర్గాన్ని ఆక్రమించుకున్నాక కొద్ది రోజులు అక్కడుండి తన ప్రతినిధిని ఒకండి అక్కడ పెట్టి తిరిగి భూలోకానికి వచ్చేసాడు. యథాప్రకారంగా భూలోకాన్ని పాతడము మానలేదు. ఆ రోజుల్లో ఒక్క బ్రాహ్మడు కూడా కష్టపడలేదటండి, అంత బ్రాహ్మణ భక్తితో వాళ్ళందరినీ సంతోషంతో నింపేశాడు ఆయన. నిత్యం దాన ధర్మాలు ఇచ్చేవట, ఎక్కడ ఒక్క విప్రుడు కూడా కంట తడి పెట్టలేదు బలిచక్రవర్తి కాలంలో. అందుకే బలిచక్రవర్తి అంత గొప్పవాడైపోయాడు. ఈ విధంగా బలిచక్రవర్తి రాజ్యం దేవదానవులలో ఎవరూ పరిపాలించలేదు పూర్వం అన్నంత గొప్ప రాజ్యంగా ఉందిట. ఆయన పరిపాలన అమోఘం. అటువంటి పరిపాలన ఇంతకు పూర్వం భూమండలంలో ఎవరూ చేయలేదు, అంత ధర్మబద్ధంగా పరిపాలించాడు ఆయన, ధర్మాత్ముడు ఆయన. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజున కశ్యప ప్రజాపతి పెద్ద భార్య అదితి దగ్గరకు వెళ్ళాడు. కశ్యపుడికి 13 భార్యలని చెప్పాను కదా, అదితి, దితి, వినత, కద్రువ, శ్యాన, సురస, మానవి, ఈ విధంగా 13. అందులో పెద్ద ఆవిడ అదితి, రెండో ఆవిడ దితి. దితి సంతానం దైత్యులు, అదితి సంతానం ఆదిత్యులు, దేవతలు. ఈయన ఒక రోజున పెద్ద భార్య దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ భర్తకి ఆసనమిచ్చి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకొని ఆయన కాళ్ళ దగ్గర ఏడుపు ముఖంతో కూర్చుంది. ఆవిడ ముఖమంతా వాడిపోయింది, ఎక్కడ కళాకాంతులు లేవు, హార్ట్ పేషెంట్ కూడా అలా ఉండడు, అలా ఉంది పాపం ఆవిడ. అప్పుడు ఆయన ఆవిడ గడ్డం మెల్లగా పట్టుకుని, భార్యను ఎప్పుడైనా ఏడుస్తున్నప్పుడు గడ్డం పట్టుకుని బతిమాలని శాస్త్రం చెబుతోంది, కొంచెం నేర్చుకోండి, అయినా నేను మీకు చెప్పాలా, టాప్ మోస్ట్ సీనియర్స్ మీరు, మీకు నేను చెప్పక్కర్లేదు కానీ సహజంగా కొంచెం బతిమాలట. అప్పుడప్పుడు కొంచెం కాళ్ళు నొక్కి కొంచెం గడ్డం పట్టుకుని ఏం కావాలి ఏం కావాలంటే భార్య సంతోషిస్తుంది, కానీ నీ మొహం తగలయ్యా అని ఎప్పుడు తిడుతూ ఉంటే ఆవిడ గొళ్ళు మండిపోదు. ఇలా చిబుకం పట్టుకుని ఏమయ్యో ఇలా ఏడుస్తున్నావు, కన్నీళ్లు పెట్టుకుంటున్నావు, కందిపోయింది నీ ముఖం, నువ్వెప్పుడు బాధపడతావో నాకు తెలుసు, అందుకే నేను నిన్ను ఒక ప్రశ్న వేస్తున్నాను, నిజం చెప్పు, నీ ఇంటికి అతిథులు వస్తున్నారా, విప్రులు వస్తున్నారా, బ్రాహ్మణులను పూజిస్తున్నావా, అతిథులకి ఇంత అన్నం పెడుతున్నావా, మనకి ఏమున్నా లేకపోయినా అతిథికి అంతో ఎంతో పెట్టాలి, ఉన్నంతలో పెట్టమని శాస్త్రం చెబుతున్నది, నీకెంతుంటే అంతలో ఇంత పెట్టు, అతిథికి ఒక కూరో మంచినీళ్ళో మజ్జిగో ఏదో ఒకటి ఇచ్చి సంతోష పెట్టాలి, అలా పెడుతున్నావా, నీ కొడుకులు నీ మాట వింటున్నారా, కోడళ్ళు రోజు నీకు నమస్కారం చేస్తున్నారా. అత్తగారులకున్న పెద్ద గొడవ ఏంటంటే కోడలు ఎంత మంచిదైనా ఈ కోడలు గొడ్డు చాకరీ చేయాలనే కోరికోటి ఉంటుంది, దిక్కుమాలిన అత్తల బుద్ధి ఏమిటో తెలియదు, కానీ అప్పటిదాకా వీళ్ళు కోడలుగా ఉండి నానాయాతన పడినా మళ్ళీ తాను అత్తవగానే కోడల్ని రాచిరంపాని ఎలా పెట్టాలి, పక్క వాళ్ళకి కోడల మీద ఎలా నేరం చెప్పాలనిపిస్తుందిట, అంటే అలాంటి అత్తల గురించి చెప్పాను. అందుకే నేను టెక్నిక్గా ఏమన్నాడు, కోడళ్ళు నీ మాట వింటున్నారా, వాళ్ళు నిన్ను గౌరవిస్తున్నారా అని అడిగాడు. చూడండి, భాగవతంలో ఉంది, నేను చెప్పింది అసత్యమో లేదో చూసుకోండి మీరు కావాలంటే. అనగానే ఆవిడ ఏమంది, నీ దయ వల్ల నాకు తిండికి లోటు లేదు, అతిథి సంతర్పణాలకి లోటు లేదు, నా కొడుకులు మంచివాడే, కోడళ్ళు ఇంక చెప్పేక్కర్లా, అందులో ఇంద్రుడి భార్య శచీదేవి ఇంకా గొప్పది, ఇక నా బాధ నీకు తెలుసు, తెలిసినా అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను. ఈ మధ్యకాలంలో బలిచక్రవర్తి స్వర్గం మీదకి దండయాత్రకు వచ్చాడు, దాంతో మా దేవతలంతా భూలోకానికి పోయారు, ఎక్కడున్నారో ఏమిటో తెలియకుండా కొందరు, వేరే చోట రహస్యంగా దక్కున్న వాళ్ళు కొంతమంది. ఎండకల్ నెర్రుగని ఇంద్రుని ఇల్లాలు పలు పల్చలను జాలిబడియనేడు కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట జనిరినేడు త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి దేవేంద్రుడు అడవుల తిరిగనేడు బలి జగముల నెల్ల బలియుచునున్నాడు వాని గెలువరాదు వాసవునకు కడగి యాగ భాగమెల్ల కైకొను ఒక్క ముద్ద కడిమి కూడయీడు. ఈ మధ్యకాలంలో ఇంద్రుడి భార్య శచీదేవి స్వర్గం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆవిడ ఎక్కడుందో తెలుసా, ఏనాడు ఎండలో కూడా వెళ్ళక ఎండముఖం చూడకుండా అంతఃపురంలో చల్లగా నీడపట్టున హాయిగా ఉండే ఇంద్రుడి భార్య శచీదేవి భూలోకంలో అడవికి వెళ్ళి అడవిలో బోయవాళ్ళు తాటాకు పాకలు వేసుకున్నారు. ఆ తాటాకు పాకలకి చూరు ఉంటుంది, ఆ చూరు కింద తలదాచుకుంటుంది పాపం. పూర్వం తాటాకు పాకలకి ఇలా చూరు ఉండి అరుగులు ఉండేవి కదా, పూర్వం అందరికీ అరుగులు ఉండేవండోయ్. అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు పండితులు కూర్చుండు మా అరుగు మేలు అని పాటలు ఉండేవి పూర్వం. అరుగుల్లో కల్లా ఏది గొప్ప అరుగు అంటే మాలాంటి పండితులు వచ్చి అక్కడ కూర్చుని కాసేపు పురాణం చెప్పి వెళ్ళిపోతే ఆ అరుగు మంచిది అని పూర్వం పెద్ద పెద్ద అరుగులు ఇళ్ళకి పెట్టేవారు. ఎవరన్నా ఊళ్ళోకి వచ్చిన కొత్త వాళ్ళు అరుగు మీద కూర్చుని పోతూ ఉండేవారు అన్నమాట. ఆ అరుగుకి ఒక చూరు కూడా ఉండేది, ఎందుకంటే వర్షం వస్తే ఈ అరుగు మీద కూర్చున్నవాడు తడిసిపోకుండా ఉండాలి. అలా చూరు కింద తలదాచుకుంటోంది ఇంద్రుడి భార్య శచీదేవి. ఇంకా దేవతల పిల్లలు ఇంద్రుడి కొడుకు జయంతుడి వంటి వాళ్ళు పొట్ట పోషణ కోసం బలిచక్రవర్తి కంటపడకుండా ఉండడం కోసం బోయవాళ్ల వేషం వేసుకుని జింక చర్మాలు పులి చర్మాలు కట్టుకుని నెత్తి చుట్టూతో గుడ్డ కట్టుకుని అందులో ఏకలు పెట్టుకుని గద్ద ఏకలు రాబందు ఏకలు పెట్టుకుని కుర్రోహ కుర్రు అని కబుర్లు చెప్పుకుంటూ శబరార్భకులతో బోయవాళ్ల పిల్లలతో కలిసి తిరుగుతున్నారు. మూడు లోకాలు పరిపాలించిన ఇంద్రుడు ఈ త్రిభువన సామ్రాజ్య వైభవం విడిచిపెట్టి అడవుల్లో తిరుగుతున్నాడు. బలిచక్రవర్తి అంతకంతకీ బలం పుంజుకుంటున్నాడు. ఇంద్రుడు వాణ్ణి జయించలేడు. యజ్ఞంలో ఉన్న భాగం కూడా బలి తానే స్వీకరిస్తున్నాడు ఇంద్రుడి బదులుగా. ఇంక మేమేం చేయగలం, ఇంద్రుడికి తిండి లేక యజ్ఞములలో ఉన్న ఆహారం లేక బక్క చిక్కిపోయాడు, పాడైపోయాడు, మా దేవతలంతా నాశనం అయిపోతున్నారు, నా పిల్లలు నాశనం అయిపోతూ ఉంటే, నా సవతి దితి యొక్క పిల్లలు అభివృద్ధి చెందుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఉండగలను, అదే నా ఏడుపు. తానెంత అందంగా ఉన్నా తాను ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నా పిల్లలు బాగుండాలి అనుకుంటారు ఈ లోకంలో ఎవరైనా, పిల్లలే బాగు లేకపోతే ఇంకెలాగా, మీరేమో పట్టించుకోరు స్వామి అని కన్నీళ్లు పెట్టుకోగానే ఆయన ఒక్క క్షణం అలా కళ్ళు మూసుకుని ఉండిపోయాడు. భార్య ఎన్ని చెప్పినా ఏం విన్నట్టే విన్నాడు కానీ ఎక్కువసేపు మాట్లాడకుండా కొంతసేపు మౌనంగా ఊరుకున్నాడు, కళ్ళు మూసుకున్నాడు. ఆ తర్వాత కొంతసేపటికి క్రమంగా కళ్ళు విప్పి మెల్లగా ఇలా అన్నట్ట భార్యతో, వెర్రిదానా, నీకు ఈ దుఃఖమునకు మూల కారణం ఏమిటో తెలుసా, సంసారం నాది అనే వ్యామోహం. కొంచెం నేను చెప్పిన మాటలు వింటే అప్పుడు నీకు దుఃఖము ఉండదు, సుఖము ఉండదు, నీ దుఃఖానికి మాయ మూల కారణం. జనకుండెవ్వడు జాతుడెవ్వడు జనుస్థానం బులెచోటు సంజననం వెయ్యది మేనులే కొలది సంసారం బులే రూపముల్
వినుమా అంతయు విష్ణుమాయ, వినుమా అంతయు విష్ణుమాయ, తలపల్ వేరేమియున్లేదు, మోహ నిబంధంపు నిధానమింతటికి జాయా. చిన్నబోనేటికిన్.
ఇక్కడ ఆయన భార్యని జాయా అని సంబోధించాడు. భార్య అనలేదు ఇక్కడ, యతి సరిపోతుంది, ఛందస్సు సరిపోతుంది, జాయా అన్నా భార్య అన్నా. కానీ జాయా అని ఎందుకు అన్నాడో తెలుసా? పిల్లల్ని కన్న స్త్రీని, పిల్లల్ని కనబోయే స్త్రీని జాయా అంటారు. భార్య అంటే భర్తకి అప్పటి నుంచి స్త్రీ అవుతుంది, కానీ పిల్లల్ని కంటుంది కనకపోవచ్చు, గొడ్రాల్ని కూడా భార్య అనొచ్చు పెళ్ళయింది కనుక. పెళ్ళైన స్త్రీని భార్య అంటారు, కానీ కేవలం సంతానమును పొందిన స్త్రీని మాత్రమే జాయా అనాలి. ఇప్పుడు ఆయన జాయా అంటున్నాడంటే తొందరలో నీకు పిల్లాడు పుట్టబోతాడు అని చెప్పకుండా చెప్పాడు. నీ కష్టం తొలగడానికి నీకు సంతాన ప్రాప్తి అవుతోంది అని జాయా అన్నాడు. మహాకవుల యొక్క ప్రయోగాలు అలా ఉంటాయి. ఓ భార్యామణి, ఎందుకే ఇంత చిన్నబోతావు? నా మాట విను. తండ్రి ఎవరు, తల్లి ఎవరు, కొడుకెవరు, కోడలెవ్వరు, ఈ సంసారం ఎంతకాలం ఉంటుంది, దీని పరిమితి ఏమిటి, అసలు మనం పుట్టడానికి మూల కారణమేమిటి, సుఖమేమిటి, దుఃఖమేమిటి, ఏమీ లేదు నిజానికి. ఎవరికి ఎవరితో సంబంధం లేదు, కానీ ఉన్నదల్లా ఒకటే సంబంధం, బాధరాయణ సంబంధం. ఇదంతా విష్ణుమాయ. ఆ వైష్ణవ మాయకి మోహితులమైపోయి భార్యయని, భర్తయ్యని, కొడుకని, కోడలని, కూతురని, అల్లుడని, సోదరుడని, మామయ్యని, వియ్యంకులని, బంధువులని భావిస్తాం. కన్ను మూసి తెరిచేలోపు మనం శరీరం విడిచిపెడితే అంతా అదృశ్యమైపోతుంది, ఎవరికి ఎవరితో సంబంధం ఉండదు, చివరికి మనం ఒంటరిగా మిగులుతాం. ఎవరికి సంబంధించిన ముక్తి వారే చూసుకోవాలి వెర్రిదాన. ఆ మాయలోంచి బయటికి రా. ఈ మాయ ఎందుకు పట్టుకుంటోంది? మాయ ఎప్పుడూ ఉంటుంది, కానీ అందరినీ పట్టుకోదట. ఇది నాది అని ఒక్కసారి మనం మోహమునకు కట్టుబడితే అప్పుడు మాయ పట్టుకుంటుంది. నాదేమీ లేదు, ఇదంతా పరమాత్మ నడిపిస్తున్న ఒక సృష్టి రహస్యము అనుకున్నామంటే అప్పుడు ఈ మాయ మనల్ని పట్టుకోదు. కానీ ఇది నాది అనుకుంటున్నాగా, ఇది నాది, నేను, నాది, నేను. అహం అంటే నేను, మమ అంటే నాది. ఈ అహంకారం మమకారములు ఉండడం వల్ల వైష్ణవ మాయ పట్టుకుంటుంది. అది పట్టుకుంటే అన్ని దుఃఖాలే, సుఖాల కంటే దుఃఖాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఇందులోంచి బయటికి రా. సర్వ వ్యాపకుడైన అనంతుడైన విష్ణువుని పట్టుకో. నేను నీకు ఒక మంత్రం ఇస్తాను, అది ద్వాదశాక్షరి మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ 12 అక్షరముల మంత్రం నీకు ఇస్తున్నాను, దాన్ని సేకరించు. నువ్వు పయోభక్షణం లేక పయఃపానం అనే ఒక వ్రతం చెయ్యి. ఈ వ్రతం ఎప్పుడు ఎలా చెయ్యాలి అంటే ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి మొదలుకొని ద్వాదశి వరకు 12 రోజుల పాటు ఈ వ్రతం చెయ్యాలి. దీనికి ముందు ఏం చెయ్యాలి? ఫాల్గుణ మాసానికి ముందు మాఘం వస్తుంది. మాఘమాసంలో అమావాస్య నాడు చంద్రుడి కళ్ళ ఉన్న రోజున, మళ్ళీ మాఘమాసంలో కూడా అమావాస్యలో 2 రకాలు ఉంటాయి, అమావాస్య 2 రకాలు ఉండవు. సాదృష్టేందు సినీవాలి సానష్టేందు కళాకుహు అని అమరకోశం చెబుతున్నది. అమావాస్య నాడు సన్నని చంద్రరేఖ కనపడుతుంది, చంద్రకళ కనపడుతుంది. చంద్రకళతో ఉన్న అమావాస్యని సినీవాలి అంటారు. చంద్రకళ కనపడని అమావాస్యని కుహు అంటారు. కాబట్టి చంద్రకళ కనపడినటువంటి అమావాస్య నాడు అడవి పంది ముట్టుకున్న మట్టి తీసుకురా. ఆ మట్టి ఒంటికి పూసుకో. పూసుకుని నదీ స్నానం చెయ్యి. ఆ తరువాత ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నాడు సూర్యోదయానికి ముందు లేచి తలారా స్నానం చెయ్యి. ఆపై మడి బట్టలు కట్టుకో, ఉతికి ఆరవేసిన బట్టలు కట్టుకో. భక్తితో భర్తని ధ్యానం చెయ్యి. భర్తని గురువుగా భావించి ధ్యానం చేసి ఆ తర్వాత శ్రీమన్నారాయణ మంత్రం నేను ఇచ్చానుగా, 12 అక్షరముల మంత్రం, ఆ మంత్ర జపం చెయ్యి. 12 రోజుల పాటు ఇలా జపం చెయ్యి. ఈ 12 రోజులు రోజు కేవలం ఆవు పాలు మాత్రమే తాగాలి, ఇంకా ఏ అన్నము తినకూడదు. అందుకే పయఃపానము అన్నారు దీన్ని. ఆవు పాలు మాత్రమే, పయహ అంటే పాలు, పాలే తాగుతూ ఇంకే ఆహారం తీసుకోకుండా జపం చేయాలి. కాకపోతే పాలు తాగమన్నాం కదా అని ప్రొద్దుటి ఒక బిందుడు, 9 గంటలకు 2 బిందులు, మధ్యాహ్నం 4 బిందులు, సాయంత్రం 5 బిందులు తాగమని కాదు అక్కడ అర్థం. ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నప్పుడు కాసిన పాలు పుచ్చుకోవచ్చంటే నిజంగా ఒక ఆవిడ ఏకంగా కడవడ పాలు వచ్చుకుందిటే. అందుకని ఇక్కడ ఏమన్నారు, ఆవు దూడని ఆవు దగ్గర కొదులు, ఈ దూడ ఆవు పాలు తాగాక కొద్దిగా మిగులుతాయి పాలు, ఆ పాలు ఆ పొదుగులో ఉన్న నురుగా ఉగ్గు గిన్నెలోకి తీసుకోవాలట. ఉగ్గు గిన్నె, చిన్నపిల్లలకు పోసే ఉగ్గు గిన్నె, ఆ గిన్నెడు మాత్రమే తాగాలి, అంతకు మించి తాగకూడదు. ఇలా 12 రోజులు పయస్సు తాగి భగవద్ ధ్యానం చెయ్యి. 13వ రోజు ఉదయం లేచి తలారా స్నానం చెయ్యి. త్రయోదశి నాడు బ్రాహ్మణోత్తములకి యథాశక్తిగా శాల్యన్నాన్ని, మంచి ధాన్యం ఉంటుందిలేండి సన్న బియ్యం, ఈ శాలిధాన్యమును నీవే చేత్తో ఒలిచి దంచి బియ్యం చేసి ఆ బియ్యమును ఆవు పాలతో పాయసం కింద వండి ఈ పాయసంతో బ్రాహ్మణులకు విందు భోజనం పెట్టు, వాళ్ళకి యథాశక్తి దక్షిణయ్యి, ఆ తర్వాత చూసుకో, భగవంతుడు నీకు ప్రత్యక్షమవుతాడు, నీ జాతకం మారిపోతుంది అనగానే ఆవిడ అలాగే పయోభక్షణ వ్రతాన్ని పాటించింది. నేను క్లుప్తంగా చెబుతున్నాను ఎందుకంటే ఇంతకు మించి చెబితే ఎప్పటికీ ఈ బలిచక్రవర్తి కథ పూర్తవదు. తర్వాత 13వ రోజు అలాగే ధ్యానం చేసింది. ఆ ధ్యానం అయిపోయి మొత్తం అంతా అన్నదానం పూర్తవగానే శ్రీ మహావిష్ణు ప్రత్యక్షమయ్యాడు. నీలమేఘఛాయ శరీరుడు, శంఖచక్ర గదా పద్మాలు ధరించి చతుర్భుజుడై భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆవిడ యజ్ఞేశే యజ్ఞ భావన విశ్వంభర అంటూ వరసగా అనేక నామములతో స్వామిని స్తుతించింది. ఇదంతా ఉపేంద్ర వజ్ర ఇంద్రవజ్ర అనే 2 రకాల ఛందస్సుల్లో వేదవ్యాసుల వారు రాశారు. నువ్వు యజ్ఞేశ్వరుడివి, సమస్త ప్రాణులలో నిండి ఉంటావు, యజ్ఞం చేయించేవాడు, యజ్ఞములలో ద్రవ్యం, యజ్ఞములలో ద్రవ్యం స్వీకరించేవాడు, అన్నీ నీవే, అటువంటి నీకు నమస్కారం అనగానే స్వామి నీకేం కావాలో కోరుకోమన్నాడు. నాకు ఇంద్రాది దేవతలకి తిరిగి స్వర్గం కావాలని కోరిక, ఆ కోరికతో పాటు నీ వంటి పురుషుడు కూడా పుత్రుడై పుట్టాలని కోరిక అనగానే నేనే నీకు పుత్రుడిగా పుడుతున్నాను, ఈరోజు నుంచి నీ భర్త రూపాన్ని మనస్సులో పెట్టుకో, నీ భర్త ద్వారా నీ గర్భంలో ప్రవేశిస్తాను, శుభముహూర్తంలో నీకు కొడుకుగా పుడతాను, పుట్టి బలిచక్రవర్తిని భంజించి తిరిగి త్రిభువన సామ్రాజ్యం స్వర్గ మర్త్య పాతాళలోకములు మూడింటిని ఇంద్రుడికిస్తాను, తథాస్తు అని స్వామి అదృశ్యమైపోయాడు. నిజంగా ఆయన చెప్పినట్టే చేసింది ఆవిడ. శుభముహూర్తంలో స్వామివారు గర్భంలో ప్రవేశించాడు. సమస్త లోకములు తన కడుపులో పెట్టుకున్న పరమాత్మ ఇప్పుడు ఈ స్త్రీ కడుపులో ప్రవేశించాడట. అన్ని లోకాలు ఆయన కడుపులో ఉన్నాయి, ఆయన ఈవిడి కడుపులోకి చేరాడు. ఎప్పుడు పుట్టాడు ఆయన? రవి మధ్యాహ్నమునంజరింప గ్రహతారా చంద్ర భద్రస్థితిన్ శ్రవణద్వాదశి నాడు శ్రోణ అభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీసుడు పుట్టే వామనగతిల్ భువనాధీసుడు పుట్టే వామనగతిల్ పుణ్యవ్రతోపేతకున్ దివ్యాధీశ్వరు మాతకున్ పరమపాతివ్రత్య సంపాతకున్. పరమపతివ్రతాస్వరూపిణి, దేవతలకు తల్లి, మహాత్మురాలు, అటువంటి అతిథి గర్భంలో నుంచి భగవంతుడు వామన రూపంలో పొట్టివాడిగా పుట్టాడు. ఎర్రని రంగుతో అరుణవర్ణంతో పుట్టాడు. ఆ పుట్టిన ఆయన ఎప్పుడు పుట్టాడు? సూర్యుడు సరిగ్గా నడినెత్తికొస్తున్నట్ట మధ్యాహ్నంలో ఉన్నాడు. అప్పుడు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి వీళ్ళంతా ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానంలో ఉన్నారు. అందులో 5 గ్రహములు అనగా ఎవరెవరు వాళ్ళు? సూర్యుడు, కుజుడు, శనైశ్చరుడు, బృహస్పతి, శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నారు. అలా ఉచ్చస్థితిలో ఉండగా, భద్రస్థితిలో ఉండగా, నక్షత్రములన్నీ ఉండవలసిన స్థానములో ఉండగా పుట్టాడు. ఆయన పుట్టినది శ్రవణ నక్షత్రం, శ్రవణ అన్నారు సుస్పష్టంగా. ఆ రోజు ద్వాదశి, శ్రవణ నక్షత్రం ద్వాదశి నాడు ఉందంటే అది భాద్రపద మాసము అని అర్థం అనమాట. అంటే భాద్రపద మాసంలో ద్వాదశి నాడు మధ్యాహ్నం పూట అన్ని గ్రహములు నక్షత్రములు శుభస్థితిలో ఉచ్చస్థితిలో ఉండగా స్వామివారు వామన రూపంలో అరుణవర్ణంతో పుట్టుకొచ్చాడు. అలా పుట్టినటువంటి ఆయన ముందు ఎలా ఉన్నట్ట, ఓ పక్కన అరుణవర్ణంతో ఉన్నాడు, కానీ అంతలోనే వేలాది చేతులతో వేలాది శిరస్సులతో వేలాది శిరస్సులకు కిరీటములతో చేతులకి కంకణములతో భుజకీర్తులతో నడుముకి వడ్డాణంతో కాళ్ళకి గజ్జలతో సకలాభరణాలతో దివ్యమంగళ రూపంతో ఉన్నాడు ఆయన. ఇలా దివ్యమంగళ రూపంతో ఉన్న పరమాత్మను చూచి పరిపరి విధాలుగా అదితి స్తుతించింది, కశ్యపుడు స్తుతించాడు. వాళ్ళ స్తోత్రములు అందుకుని చూస్తూ ఉండగా ఈ చేతులు కాళ్ళు శిరస్సులు కళ్ళు అన్ని అదృశ్యం చేసుకుని మళ్ళీ పొట్టి బాలుడిగా అచ్చం ఉపనయనం చేసుకునే వటు ఎలా ఉంటాడో అటు వటువు కింద ప్రత్యక్షం అయ్యాడు మహామాయ. ఆ రూపం బదులు మళ్ళీ ఈ రూపం, పాపగా పుట్టాడు ఆయన. వటువుగా ప్రత్యక్షం అయ్యాడు, బ్రహ్మచారిగా ప్రత్యక్షం అయ్యాడు, ఉపనయనం చేసుకునే కుర్రవాడిగా ప్రత్యక్షం అయ్యాడు. వెంటనే అక్కడికి దేవతలు వచ్చారు, బ్రహ్మ వచ్చాడు, సూర్యుడు వచ్చాడు, కుబేరుడు వచ్చాడు, ప్రజాపతి విశ్వకర్మ వచ్చాడు, భవానీదేవి వచ్చింది, ఈశ్వరుడు వచ్చాడు. అందరూ రాగా ఉపనయనం శుభముహూర్తంలో, ఇది ఆయన పుట్టడమే శుభముహూర్తం కదా, అందుకనే తక్షణం ఉపనయనం అనమాట. ఆ ఉపనయనంలో కూడా సహజంగా అందరికీ చుట్టూత 5 పిలకలు పెడతారు, పంచశిఖలు గుండుగీకి. ఈయన జటిగా ఉన్నట్ట సుస్పష్టంగా భాగవతంలో మూలములో జటీ అన్నారు ఆయన, జటాధారిగానే ఉన్నాడు ఆయన, జటాజోటములు ధరించి ఉపనయనం చేసుకున్నాడు. సంప్రదాయాలు చాలా ఉన్నాయి, అందులో పిలకలు పెట్టుకునే సంప్రదాయం ఉంది, గుండు గీసే సంప్రదాయం ఉంది, ఏమీ లేకుండా జటాజోటములు ధరించి కూడా ఉపనయనం చేసుకునే సంప్రదాయం ఉందని బృహస్పతి యొక్క స్మృతిలో ఉంది. అందుకే భాగవతంలో మాత్రం వేదవ్యాసుల వారు మూలములో జటి అనే రాశారు, ఆయన జటిలుడు, జటాజోటములతోటే ఉపనయనం చేయించుకున్నాడు ఆయన. అందుకే పోతన గారు కూడా ఆయన నడుస్తూ ఉంటే ఆ జడలు పెద్ద జడలు అటు ఇటు కదులుతున్నాయి అని రాశాడు. ఇప్పుడు ఆయనకి యజ్ఞోపవీతాన్ని స్వయముగా ప్రజాపతి ఇచ్చాడు. కశ్యపుడు పక్కన కూర్చున్నాడు, సవిత అంటే సూర్యుడు, ఆయన గాయత్రిని ఉపదేశించాట, సావిత్రి మంత్రమును నిజంగా సవితయే ఉపదేశించాడు. అందరూ ఎవరెవరు ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఇచ్చారు. కుబేరుడు వచ్చాడు, వటు ఎప్పుడు కూడా భిక్ష ఎత్తాలి కదా, ఉపనయనం కాగానే వటు భిక్షాందేహన అనమాట, వరుసగా ప్రవర చెప్పుకుని ఇలా చెవులు పట్టుకుని, ఇదిగో నేను వచ్చాను, భవాన్ భిక్షాందేహి, మగవాళ్ళని భవాన్ అనాలి, స్త్రీలని భవతి భిక్షాందేహి అనాలి. ఇలా భిక్ష అడుక్కోవడం ఒక ధర్మం, ఎందుకంటే భిక్షుకుడైతేనే వినయం వస్తుంది, వినయముతో యాచనతో విద్య నేర్చుకుంటే అప్పుడు వాడు గొప్పవాడవుతాడు. అహంకారంతో కాలు మీద కాలు వేసుకుని గురువు గారు నిలబడి ఉంటే వీడు కుర్చీలో కూర్చుంటే ఏం చదువు వస్తుందండి, అందుకే ఈ ఎడ్యుకేషన్ ఇలా తగులాడింది అనకూడదు. కానీ పూర్వం హాయిగా గురుకులంలో భగవత్ స్వరూపులుగా గురువుల్ని భావించి సేవించి ముష్టెత్తి యాచన చేసి తీర్చుకొచ్చి మధుకరం చేసుకు చదువుకున్నారు, అందుకే వాడు గొప్పవాళ్ళు అయ్యారు. ఇంతటి పరమాత్ముడు ఆయన భిక్షుకుడే, ఆది భిక్షుడే. స్వామి చరిత్ర చదివారుగా మీరు, నటిస్తాడు భగవంతుడు అలా భిక్షుకుడి కింద. వామనుడు, ఆనాటి వామనుడు మన స్వామి, మొహమాటం లేకుండా చెప్పండి. నాకు ఒక్కోసారి అనుమానం వచ్చేదనమాట, చాలా కాలం క్రితం నుంచి నేను కూడా ఉంటూనే ఉన్నాను, అవధానాలు చేశాను, ఆయన మీద పద్యాలు రాశాను, ఇన్ని చేసినప్పుడు ఆయన తలుచుకుని ఊ అంటే, అనఘాదేవి పక్కనుంది, ఇటువంటి బిల్డింగ్లు ఏనైనా కట్టిస్తారు, అయినా నేను అహోబలంలో మఠం కట్టిస్తున్నాను, మీకు వీలుంటే సాయం చేయండి అని ఎందుకు అనౌన్స్ చేస్తున్నారు పిచ్చాళ్ళలారా, మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయండిరా, వామనుండిరా, నా భిక్షాపాత్రలో ఇంత వేసి ఇంత ఆశ్రమం కట్టిస్తే ఈ రోజు నుంచి మీకు శాశ్వత కైవల్యంరా అని మనల్ని భాగస్వాములు చెయ్యడానికి. లేకపోతే ఆయన కళ్ళు మూసి తెరిచేలోపు అవి రావా వస్తాయి, కానీ భగవంతుడు తాను ఆ పని చెయ్యడు, తన భక్తుల చేత చేయిస్తాడు. ఇది మనం భాగవతం ద్వారా తెలుసుకోవాలి. లేకపోతే నన్ను ఎందుకు అనౌన్స్ చేయాలి ప్రత్యేకంగా 2 మఠాలు కట్టిస్తున్నామని, ఆయన తెలుసుకుంటే ఇది ఒక లెక్క, ఈ సుఖవనాలు ఈ అశోకవనాలు ఈ మఠాలు ఈ ఆశ్రమములు ఎక్కడ ఉన్నా కంటి సైగతో కంటి చూపుతో నిర్వహించగలిగిన మహామహిమోన్నతుడు మన స్వామి దత్తప్రభు గణపతి సచ్చిదానంద స్వామి. అందువల్ల ఏంటంటే అంతటి వాడు వామనుడు అవుతాడనమాట ప్రజల కోసం, అందువల్ల ఆయనకి భిక్ష ఎత్తవలసిన అవసరం వచ్చింది. భిక్షాపాత్ర కుబేరుడు ఇచ్చాడు. ఎంత కుబేరుడు, ముష్టి చెప్పిచ్చాడు అనమాట చివరికి. యక్షేశ్వరుడు ఇచ్చాడు. యక్షేశ్వరుడు భిక్షాపాత్ర ఇవ్వగానే ఈయన భిక్షాందేహి అని ఎవరి దగ్గరికి వెళ్ళాలి? బోణి బాగుంటే ఇక జాతకం బాగుంటుందండి. చదివింపుల్లో మొదటి వాడు సరైన వాడు చదివించాలి, ఇంకా అక్కడి నుంచి డబ్బులు వస్తాయి. అందుకని అక్షయమనుచును భవాని పూర్ణ భిక్ష నరేంద్ర, మొట్టమొదటి భిక్ష అన్నపూర్ణాదేవి కాశీ విశాలాక్షి. ఈ పక్కనే ఉంది కదా విశ్వేశ్వరుడు, విశాలాక్షి ఉన్నారు. ఈ విశాలాక్షి అన్నపూర్ణాదేవి వచ్చి, నాయన వామన రా అని చేతిలో భిక్ష వేసింది. భిక్షాపాత్రలో మొదటి బోణి, మొదటి భిక్ష అన్నపూర్ణాదేవి భవానీదేవి వేసింది అనమాట. ఇంకా జాతకమే మారిపోయింది ఆయనకి. ఎంత యోగం ఉండేది అసలు ఆ దృశ్యం. ఒక్కసారి కళ్ళ ఎదుట కనపడితే అది చూచిన వాడు ఎంత అదృష్టవంతుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఇప్పుడు వామనుడై భిక్షుడయ్యాడా, భిక్షాపాత్రని కుబేరుడిచ్చాడా, అందులో మొదటి భిక్ష భవానీదేవి వేసిందిట. ఇక అక్కడి నుంచి ఆయన ఈ భిక్షలు అన్నీ స్వీకరించాక, అందరికీ నమస్కరించాక, లోకాచారాన్ని అనుసరించి నమస్కరించాక, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ చూసి, నేను ఇప్పుడు యాచనకి వెళ్ళాలనుకుంటున్నాను, కొంతకాలం పాటు బ్రహ్మచర్య దీక్షతో భిక్షుకుడనై చరించాలనుకుంటున్నాను, అడిగింది కాదనకుండా ఇచ్చేవాడు ఎక్కడున్నాడో చెప్పండి అన్నాడు. అనగాని ఈ లోకంలో దాతలు చాలామంది ఉన్నారు, యాచించేవాళ్ళు ఉన్నారు, అడిగిన తక్షణం లేదనకుండా ఇచ్చే గొప్ప దాత ఒక్కడే, ఆయనే బలిచక్రవర్తి. ప్రస్తుతం నర్మదా నదీ తీరంలో ఆయన ఒక గొప్ప యజ్ఞం చేస్తున్నాడు, నువ్వు అక్కడికి వెడితే లేదనకుండా ఏం కావాలంటే అది ఇస్తాడు అనగానే, అన్నీ తెలుసు అసలు పుట్టింది ఈయన బలిచక్రవర్తి కోసం, అయినా అడిగి తెలుసుకుని మరీ బయలుదేరట. హుటాహుటిన ఒంటరిగా కాలినడకన ఆయన బయలుదేరాడు. ఆయన చెక్క 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 నడుస్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసా? ఆయన కడుపులో సమస్త లోకాలు ఉన్నాయి, ఆయనేమో పొట్టాడి కింద ఉన్నాడు కానీ గట్టాడు. ఆయన నడుస్తూ ఉంటే ఆ అడుగుల బరువుకి ఆయన దబ దబ భూమి మీద కాలేస్తుంటే భూదేవి దద్దరిల్లిపోయింది, భూమి కిందకి దిగిపోయింది. మృగ్య నురగేంద్రుండున్, ఈ భూమిని వేయి పడగల మీద ఆదిశేషుడు మోస్తున్నాడు. ఆ ఆదిశేషుడు ఏమైపోయాడు? ఎప్పుడైతే ఆయన బలంగా అడుగులు వేస్తుంటే భూమి కిందకి దిగిపోయిందో ఆ దెబ్బకి ఆయన పడగలు కిందకి దిగిపోయి తగ్గిపోయి వణికిపోయి, ప్రభు అంత స్పీడుగా నడవకయ్యా బాబు, ఈ భూభారం తట్టుకోలేకపోతున్నాను నేను, నా పడగలన్నీ దిగిపోతున్నాయి అని వణికిపోయి కంగారు పడి నారాయణ నారాయణ అన్నట్ట. అంత వేగంగా నడిచాడు ఆయన. చూడ్డానికి పుట్టేళ్లలో ఉంటారు కొంతమంది, చాలా గట్టేళ్ళు అండి. ఒకసారి మా ఇంటికి భోజనానికి వచ్చాడు ఒకడు, వాడు చూస్తే 8 ఏళ్ళు. 8 ఏళ్ళ కుర్రాడు ఏం తింటాడులే అని మావిడ పాపం వడ్డించింది ఒక ఆకు. వాడు మొదలు పెట్టాడు పప్పు అన్నాడు, ఇంట్లో 10 మంది కోసం చేసిన పప్పు అంతా తినేశాడు. బియ్యం అన్నాడు, అన్నం అన్నాడు, పాయసం అన్నాడు. ఓహోరి బాబోయ్ వామనుడు అలా వచ్చాడు అనిపించింది మాకు. నిజంగా చెబుతున్నాను, 8 మందికి కోసం వండిన వంటంతా వాడు ఒక్కడు తిన్నాడు. చూడడానికి 8 ఏళ్ళు వాడికి, పోనీ పెద్ద పొట్ట లేదు. అలా కొంతమంది అదృష్టం ఏంటంటే డైజెషన్ పవర్ బాగుంటుంది, ఎంతైనా తినగలుగుతారు. అందువల్ల పిల్లల్ని చూసి మనం ఎస్టిమేట్ వేయకూడదండో, ఎవడిలో ఏ పొట్టలో ఏ పావు ఉందో, ఎవడిలో ఏ శక్తి ఉందో తెలియదు అనమాట. ఆ మధ్యన ఒక ముసలాయన రిటైర్ అయిపోయిన మేస్టర్, ఎలిమెంటరీ స్కూల్లో పనిచేసే మేస్టర్, ఒక 80 ఏళ్ళు అయ్యని నాకు కనపడ్డాడు. మేమందరం ఆయన ఎందుకో మేస్టర్ అనేవాళ్ళం, నేను కూడా అలాగే మేస్టారు కులాసాగా ఉన్నారా అన్నాను. కూలేదురా లాసే అన్నాడు ఆయన. కులాసాలో కూలేదుట, ఉట్టి లాసే అన్నాడు ఆయన. అదేమిటండి అంటే, ఏం చెప్పనరా 40 కంటే గారెలు తినలేకపోతున్నానరా ఆయన, డైజెషన్ పాడైపోయింది, ఇంకేం కులాస అన్నాడు ఆయన. ఏది 80 ఏళ్ల వయసులో 40 కంటే గారెలు తినలేకపోతున్నట్టు ఆయన. అంటే ఒకప్పుడు ఎలా ఉండేదో ఆలోచించండి. ఇక నందికేశుడు నోమొస్తే ఆయనే మొత్తం అంతా లాగేసేవాడు ఆయన. అలా ఉండేవారు ఆరోగ్యవంతులు. అందువల్ల ఈ స్వామివారి నడకకి భూమి దద్దరిల్లిపోయింది అనమాట. అలా నడుచుకుంటూ ఆయన నర్మదా నది దగ్గరకు వచ్చాడు. ఆ నర్మద ఎటువంటిది? శర్మద యమదండక్షత వర్మద అతి కఠిన ముక్తి వనితా చేతో మర్మద అంబు నివారిత దుర్మద నర్మద తరిన్ చిత్రోవన్ వటుడున్. నర్మదా నది సుఖమునిస్తుంది, అందులో స్నానం చేస్తే ఆ రోజు నుంచి శాంతి కలుగుతుంది. అందుకని శర్మద సుఖమునిచ్చునది. యముడు పాపములు చేసిన వాణ్ణి దండంతో చితక్కొడతాడు, కానీ నర్మదలో స్నానం చేస్తే ఆ యముడి యొక్క దండం దెబ్బలు తగలకుండా కవచంలా కాపాడుతుందిటది. యమ దండ క్షత వర్మద, వర్మద కవచం ఇచ్చున్నది. దేని నుంచి కాపాడే కవచం? యముడి దండం దెబ్బలు తగలకుండా కాపాడే కవచం ఇస్తుందిట. అంటే నాయనా, నర్మదలో స్నానం చెయ్యరా, నీ పాపాలు పోతాయి, పాపాలు పోతే యముడి దండం దెబ్బలు తినవు, స్వర్గానికి పోతావు అని అర్థం అన్నమాట. మోక్షమిచ్చే స్త్రీ ఉన్నది, ఆవిడని ముక్తికాంత, ముక్తి కవి వనిత అంటాం. ఆవిడ హృదయం కరగదు, ఎవండి పడితే వాడిని వరించదు. కానీ నర్మదలో స్నానం చేస్తే ఆవిడ హృదయం కరిగిపోతుందిట. అంటే నర్మదా స్నానం వల్ల మోక్షం వస్తుంది. ఆ నర్మదా నదిలో స్నానం చేస్తే దుర్మదం తొలగిపోతుంది, మనకున్న అహంకారం తొలగిపోతుంది. అటువంటి నర్మదని దాటాట. ఎలా దాటాడు? పడవెక్కి దాటలేదు. నర్మదా నది అవతల ఒడ్డు నుంచి అవతలకి చెంగుని దూకేసట్ట, హై జంప్ చేసి వెళ్ళిపోయాడు ఆయన, లాంగ్ జంప్ చేసి వెళ్ళిపోయాడంటే. ఇలా నర్మదని దాటి యువతలు ఒడ్డుకు వచ్చాడు. అక్కడ భృగుచ్ఛదం అనే ఒక స్థలం ఉంది. ఆ భృగుచ్ఛదం అనే స్థలము దగ్గర శుక్రాచార్యుడు భార్గవులతో కలిసి ఈ బలిచక్రవర్తి చేత యజ్ఞం చేయిస్తున్నాడు. ఆ యజ్ఞ ప్రాంతంలో ఒకటి యజమానశాల, రాత్రిపూట యజమాన్ అందులో ఉంటాడు. మరొక పక్కన పత్నీశాల, అందులో రాత్రి ఆయన భార్య పడుకుంటుంది. ఒకటి ఆగ్నిధ్రశాల, అగ్నిని రక్షిస్తారు అక్కడ. ఒకటి సదస్యశాల, అక్కడ సదస్యులంతా పండితులంతా కూర్చుంటారు, వింటారు. మరో చోట ఋత్విక్కులుంటారు, మరో చోట వేద పండితుల్లో అందరూ ఓ చోట కూర్చుని ఉన్నారు. కొందరు ఉపనిషత్ పండితులు, మరికొన్ని చోట్ల వంటలు చేసే శాలలు, మరో చోట భోజనశాల. ఇక అక్కడికి నిరంతరం జనం వచ్చి భోజనాలు చేసిపోతూ ఉంటారన్నమాట. ఇవన్నీ అక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అక్కడికి వచ్చాడు ఆయన. చండస్ఫూర్తి వటుండుగాంచే బహుధా జల్పన్ నిచాటంబు నుద్దండాహూతమునీంద్ర బిభ్యదమృతాంత సిద్ధకోటంబు వేదండాశ్వధ్వజినీ కవాటము మహోద్యద్ధూమ సంచన్న మార్తండస్యందన ఘోటమున్ బలిమఖాంతర్వేదికా వాటమున్. మహావేగంగా వచ్చిన వటువు బలిచక్రవర్తి యజ్ఞవాటికను చూచాడు. అది ఎటువంటిది? అక్కడ రాక్షసులు చాలా మంది ఉండి గొణుగుతున్నారట, పెద్ద గొంతుకులతో అరవట్లా. మీకేమన్నా కావాలా? మంచినీళ్ళు కావాలా? చీరలు కావాలా? నగలు కావాలా? అని బలిచక్రవర్తి యొక్క ఆజ్ఞతో రకరకాలుగా గొణుగుతున్నారట. ఎందుకంటే బలిచక్రవర్తి యజ్ఞవాటికలో గట్టిగా మాట్లాడకూడదు అని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. అందువల్ల చాలా జాగ్రత్తగా గొణుగుతున్నారు. అలాంటి రాక్షసులతో ఉన్నది. ఇంకా గొప్ప గొప్ప మంత్రములతో యజ్ఞంలో విరేలుస్తూ ఉంటే దేవతలు ఆ మంత్రానికి తట్టుకోలేక చేతులు కొట్టుకొచ్చి అక్కడ నిలబడి మరీ యజ్ఞంలో భాగం స్వీకరిస్తున్నారు. ఆ మంత్రశక్తి అంత గొప్పది, దేవతల్ని కట్టి పారేసింది. ఇక్కడే ఒక తమాషా జరిగిందిట. ఆ యజ్ఞం చుట్టూతా రకరకాల జంతువుల్ని వాటిని కట్టారు. ఏనుగులున్నాయి, గుర్రాలున్నాయి, ఇంకా ఎన్నో జంతువులున్నాయి. ఇవన్నీ ఓ పక్కన పెడితే హఠాత్తుగా సూర్య భగవానుడి రథం ఆగిపోయింది. సూర్యుడు అన్నాడు, రథసారథి అనూరా, ఇంతవరకు వేగంగా వెడుతున్న మన రథం ఎందుకు ఆగింది అన్నాడు. ఏం చెప్పనండి, మన గుర్రాలకి కళ్ళు కనపడక గుర్రములు ఇక నడవడం లేదు అన్నట్టు ఆయన. సూర్యుడి యొక్క రథానికి ఉన్న గుర్రములకి కళ్ళు కనపడకపోవటమా? కారణమేమిటన్నాడు సూర్యుడు. ఏం చెప్పమంటారండి, భూలోకం నుంచి పెద్ద పొగ వచ్చింది, ఆ పొగ వల్ల మన గుర్రాల కళ్ళు నులుచుకుపోయాయి. పొగ ఎక్కువైపోతే ఏమవుతుంది? కళ్ళు మూసుకుపోతాయి. అందువల్ల పొగ వల్ల కళ్ళు కనపడక గుర్రములు కదలడం లేదు అన్నాడు మళ్ళీ సారథి. భూలోకము నుంచి ఇక్కడి వరకు పొగ వచ్చిందా? ఎందుకు వచ్చింది ఆ పొగ? ఎవరి వల్ల వచ్చింది ఆ పొగ అన్నాడు ఆయన. భూలోకంలో నర్మదా నదీ తీరంలో బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడండి. ఆ యజ్ఞగుండం నుంచి వచ్చిన పొగ ఇక్కడి వరకు వచ్చి ఆ పొగ దెబ్బకి గుర్రాల కళ్ళు కనపడక గుర్రాలు కూడా కదలట్లేదు అన్నట్టు. అంటే ఎంత యజ్ఞం చేశాడో ఒకసారి ఆలోచించండి. దీన్ని ఇందాక సమాసంలో రాశారు, మహోద్యత్ ధూమ సంచన్న మార్తాండస్యందన ఘోటము. భూలోకం నుంచి అంతకంతకి పైకి లేస్తున్న పొగచేత సూర్యుడి యొక్క గుర్రముల కళ్ళు కూడా కనపడకుండా పోయేలా ఆవరించిందిట ఆ పొగ. అంత పొగ లేస్తున్న యజ్ఞం అది. అటువంటి యజ్ఞము యొక్క వాటికని వామనుడు చూచాడు. దీన్ని బట్టి మహానుభావుడ బలిచక్రవర్తి యజ్ఞం ఎటువంటిదో ఆలోచించాలి. ఆయన వచ్చి వెంటనే బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళలేదు, సందడిగా తిరిగాడు. కొంతమంది కూర్చుంటే వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు. ఇలా ఆడవాళ్ళు చక్కగా దత్త యజయహో దత్త యనమహ అంటూ ఉంటే వాళ్ళతో కలిసి భజన పాటలు పాడాడు. కొందరితో భజన పాడాడు, కొందరితో సరదాగా కబుర్లు చెప్పాడు, మీదే ఊరండి అని పలకరించాడు. కొందరు వేద పండితుల దగ్గరికి వెళ్ళాడు, కొందరితో చర్చించాడు, జట చెప్పాడు, ఘన చెప్పాడు, ఇలా రకరకాల కబుర్లు చెప్పాడు. కొందరి దగ్గరికి వెళ్ళి ఉపనిషత్తులు చర్చించాడు, కొంతమంది దగ్గరికి వెళ్ళి వ్యాకరణాదుల్లో పాండిత్యాన్ని పరీక్షించాడు. ఇలా అందరితోటి ముచ్చటగా తిరిగాడు. ఇది జనాన్ని చూసి, జనం చూసి ఆశ్చర్యపోయారు. సామవేదం చదివే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేలా సామవేదం మధురంగా చదివాడు. ఋగ్వేద పండితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని మెప్పించాడు. అథర్వణ వేదం చదివే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్లే ఆశ్చర్యపోయేలా అథర్వణ వేదం చదివాడు. యజుర్వేదం చదివే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళనే మెప్పించాడు. అన్ని వేదములు తనలో కలిగిన భగవంతుడు ఆయన, అందువల్ల వాళ్ళందరినీ మెప్పించాడు. ఇప్పుడు జనాలు ఏమనుకున్నారు, ఎవరండి పిల్లాడు, ఎంత ముచ్చటగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, బొద్దుగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు, ఉపనయనం చేయించుకున్నవాడు, అన్ని శాస్త్రాలలో పండితుడు, అందరినీ మెప్పిస్తున్నాడు, ఇతడి గోత్రం ఏమై ఉంటుంది, ఇతడి పేరు ఏమై ఉంటుంది అని కొందరు అనుకున్నారట. వీడి గురించి తెలిస్తే చెప్పండి అని అందరూ పక్క పక్క వాళ్ళని అడిగారట. అందరూ మాకు తెలియదండి, ఎక్కడి నుంచి వచ్చాడు, కానీ కుర్రాడు మాత్రం భలే ముచ్చటగా ఉన్నాడు అన్నారట. అప్పుడు వాళ్లలో వాడి చివరికి ఏమనుకున్నారు, శంభుండో హరియో పయోజభవుడో చండాంసుడో వన్నియో దంభాకరత వచ్చగాక ధరణిల్ ధాత్రీసురుండెవ్వడి శుంభద్యోతనుడి మనోజ్ఞతనుడంచున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగని తత్సభ్యుల్ రహస్యం బుగన్. పైకి అడగడం బాగుండదు కనుక వాళ్లలో వాళ్ళు రహస్యంగా ఏమనుకున్నారు, శివుడేమో, విష్ణువేమో, బ్రహ్మయేమో, లేక సూర్యుడేమో, లేక అగ్ని ఏమో, ఎవరో ఒక మహానుభావుడు, మనం అనుకున్న ఈ దేవతల్లో వాడు మారు వేషంలో వచ్చాడు తప్ప మామూలు వాడు కాదు. సాధారణ బాలకుడైతే ఇంత కాంతి, ఇంత శక్తి, ఇంత మహిమ, ఇంత పాండిత్యం ఉండదు. ఇతడు మారు వేషంలో వచ్చిన ఎవరో ఒక దేవత, ఎవడో అయి ఉంటాడు అని ఈ బ్రహ్మచారిని చూచి వాడెవరో తెలుసుకోలేక రహస్యంగా గుజగుజలు పోయారు, గజిబిజైపోయారు, రకరకాల భ్రాంతులు పొందారు. ఆయన ఎవరికీ తాను ఎవరో చెప్పలేదులేండి, కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పకుండా వాళ్ళందరినీ సంభాషించనిచ్చి పరుగు పరుగుని ఇప్పుడు బలి చక్రవర్తి దగ్గరకు వచ్చాడు. వచ్చి, ఏమి యజ్ఞం చేస్తున్నావయ్యా, నువ్వు సమస్త దానవలోకానికి అధిపతివి, మహాత్ముడివి, వీరుడివి అని ప్రశంసించి ఆ తర్వాత చెయ్యెత్తాడు. ఆ చేతిలో దర్భలు, అక్షతలు, పెరుగు ఉన్నాయట. పెరుగుతో కలిపిన అక్షతలు కుశలు పుచ్చుకుని ఇలా చెయ్యెత్తి దీవించాడు. ఆ దీవించడం ఎలా దీవించాడు, స్వస్తి అన్నాడు. ఎత్తుకోవడమే స్వస్తి. స్వస్తి అంటే శుభము అని ఒక అర్థం. పురాణం అయిపోయేటప్పుడు చివరిలో ఏం చెబుతాం, స్వస్తి అంటే నీ పని అయిపోయిందిరా, ఇక నీ పదవి అయిపోయింది అని ఒక అర్థం. నీకు శుభం కలుగుతుంది, అదే సమయంలో ఇక నీకు అయిపోయింది. ఈ రెండర్థములు వచ్చేలాగా స్వస్తి అన్నాడు. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు ఉదార పద వ్యవహర్తకు మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు నిర్జరీ గళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోకభర్తకు స్వస్తి అన్నాడు ఆయన. ఈ మూడు లోకాలని, స్వర్గమర్త్య పాతాళ లోకాన్ని పరిపాలిస్తున్న నీకు శుభం కలుగుగాక. నీవెటువంటి వాడివి, చిరునవ్వుతో కష్టపడకుండా ఇంద్రుణ్ణి జయించావు. ఇంద్రుడి మీదకే దండయాత్ర కడితే వాడు పారిపోయాడు, అందువల్ల కేవలం నవ్వుతో జయించావు. ఇంకా నీ దగ్గర ఔదార్యమున్నది, వచ్చిన వాడికి దానం చెయ్యడం తప్ప పుచ్చుకోవడం ఎరగని వాడివి. మునీంద్రులు కూడా మెచ్చుకునేలాగా మంచి యజ్ఞం చేస్తున్నావు, మహామునులు మెచ్చుకుంటున్నారు నిన్ను చూచి. దేవతాస్త్రీల మెడలో మంగళసూత్రాలు భర్తలు కట్టారు, ఉంచారు. ఆ సూత్రాలు నువ్వు తెంపి అపహరించావు. అంటే అర్థం ఏమిటి, దేవతలను కూడా సంహరించిన పరాక్రమం కలిగిన వాడివి. అటువంటి నీకు శుభం కలుగ్గాక అనగానే వెంటనే యజ్ఞం ఆపేశాడు ఆయన. యజ్ఞం దగ్గరికి పండితులు వచ్చినప్పుడు, బ్రహ్మచారులు వచ్చినప్పుడు, మహాత్ములు పౌరాణికులు వచ్చినప్పుడు, గురువులు వచ్చినప్పుడు తక్షణం అది ఆపి వాళ్ళని పూజించాలి అని శాస్త్రం ఉన్నది. అందుకనే ఒక్క క్షణకాలం సృక్కు స్రవులు అన్నీ పక్కన పెట్టించి యజ్ఞం ఆపి, ఇది కూడా ఒక యజ్ఞం గనక, పైగా వచ్చినవాడు యజ్ఞేశ్వరుడు గనక, ఒక ఆసనమిచ్చి కూర్చోబెట్టాడు. భార్య నీళ్లు పోస్తూ ఉండగా కాళ్ళు కడిగాడు, ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకున్నాడు. ఆ తర్వాత దగ్గరకు వచ్చాడు, మహానుభావ అసలు నువ్వెక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరు నీది, నీ గోత్రం ఏది, ఎంత అందంగా అడిగాడో తెలిసిన, వడుగా అంటే ఓ బ్రహ్మచారి, ఎవరివాడవు, నువ్వు ఎవరివాడివి, ఎవ్వడవు, అసలు నీవెవడివి, సంవాస స్థలం వెయ్యది, నీ నివాస స్థానం ఎక్కడ, నువ్వు ఏ ఊళ్ళో ఉంటావు, ఈ ఎడకున్ నీ వరుదెల్చుటం సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడుధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్యే, నా కోరికల్ కడతేరెల్ సుహృతంబులయ్యే శిఖులు కళ్యాణము ఈ కాలము. బ్రహ్మచారి, నువ్వు ఇక్కడికి రావడం వల్ల నా జన్మ ధన్యమయ్యింది, నా వంశం పవిత్రమయ్యింది, నా కోరికలు తీరాయి, నా కోరికలు కడతేరన్ అంటే ఇక నాకే కోరిక లేదు అన్నాడు ఆయన. కడతేరుట అంటే పోవుట అని అర్థం, చచ్చిపోవుట అని ఒక అర్థం. పదవి పోతే వాడు బ్రతికొండ కూడా శరీరం విడిచిపెట్టిన వాడు అవుతాడు. అందుకే వాడు తెలియకుండానే నా కోరికలు కడతేరాయి అన్నాడు. నీవు అడుగు పెట్టడం వల్ల ఈ కాలం కళ్యాణ కాలం, పవిత్ర కాలం, నీలాంటి మహాత్ములు యజ్ఞమునకు వస్తే ఈ కాలమే మంచి కాలం అవుతుంది, సుముహూర్తం అవుతుంది. ఇంకా ఈ యజ్ఞంలో అగ్నిహోత్రం భగ భగ అని చక్కగా మండుతోంది, స్వచ్ఛంగా పొగ లేకుండా మండుతోంది. ఇందులో చక్కగా వ్రేల్చబడింది దేవతలకి కూడా దుర్లభమైనటువంటి చెరువుతో వ్రేల్చబడినట్టయింది ఈ యజ్ఞం. మహాత్మా నీకు నమస్కారం, నువ్వెవరివని అడిగితే అప్పుడు ఆయన ఏమన్నాడు, నేనేమని ఏమని చెప్పగలుగుతాను, నేను ఒంటరి వాణ్ణి, భార్య లేదు, పిల్లలు లేరు, సిరి నా దగ్గర ఉండేది ఒకప్పుడు, కానీ నీలాంటి వాళ్ళని అప్పుడప్పుడు పట్టుకుంటూ ఉంది, వెళ్ళిపోతుంది నా దగ్గర, ఇప్పుడు ప్రస్తుతం సిరి లేకుండా అయిపోయింది, నాకు ఎవ్వరూ కారు, నాకు నేనే అవుతాను, అన్నీ చదువుకున్నాను కానీ ఎవరికీ సంబంధం లేని వాణ్ణి, అందరికీ నేను కావాలి, నేను మాత్రం ఎవరికి అక్కర్లేదు, నాకెవరూ అక్కర్లేదు, ఇంకా నువ్వు చాలా గొప్పవాడివి, అందుకే నువ్వేమన్నావు నాతోటి, నీకేం కావాలో కోరుకోమన్నావు, నాకేం కావాలి, నువ్వు కోరుకోమన్నావు కదా అని నీ రాజ్యమంతా కోరుకోవడం అన్యాయం, ఒంటివాడ నాకు ఒకటి రెండు అడుగులు ఇస్తే చాలు, ఒంటరి వాణ్ణి ఏకో నారాయణ నేను, నాకు ఒకటి ప్లస్ రెండు అంటే మూడు అడుగులు ఇస్తే చాలు, అంతకు మించి నాకు కోరిక లేదు, నేను ఎక్కడుంటానో నాకే తెలియదు, ఎందుకంటే బ్రహ్మచారిని కదా తిరుగుతూ ఉంటాను, ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు, ఒకచోటనక ఉండ నేర్తు, ఇది నాకు నివాస స్థానం అని చెప్పలేను, ఒక చోట కాక అన్ని చోట్ల తిరుగుతాను అంటే ఆయన చెప్పకుండానే నేను అంతటా వ్యాపించి ఉంటానన్నాడు ఆయన. నేను ఏం చదువుకున్నాను అని నువ్వు నన్ను అడిగావు, ఇది నేర్తు అది నేర్తునని పల్కనేటికి నేర్పులన్నీయు నేను నేర్తు, నేను ఇది చదివాను అది చదివాను అనడానికి లేదు, అన్ని నేర్పులు స్కిల్స్ అన్నీ నేనే నేర్చుకున్నాను, అన్నీ నా దగ్గర ఉన్నాయి, అందువల్ల నీవు మహాత్ముడవు గనక ఏం కోరుకోమన్నావో అవన్నీ కోరుకోలేను, కానీ నాకు మూడు అడుగులు ఇస్తే చాలు,